దివిజాధీశరులెచ్చగింతుర్రు కదా దేవేశ నిల్చూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రాణుండ వీసుండవు. ప్రభు, నువ్వు యాదవ వంశం అనేటటువంటి ఒక వంశంలో జనాల్ని తరింపచేయడానికి పుట్టావు తప్ప నిజానికి నువ్వు యాదవుడివి కాదు, మాధవుడివని మాకు తెలుసు. జగత్తుని రక్షించే మాధవుడివి, పరమాత్మవి నువ్వు. అందుకే నువ్వు ద్వారకానగరంలో ఈ సింహాసనం మీద కూర్చుని ఉంటే నిన్ను చూడడానికి, నిన్ను దర్శించడానికి నిరంతరం దేవతలు మారువేషాల్లో వస్తూ ఉంటారు. ఓ దేవేశ్వర, ఇవాళ నువ్వు ద్వారకానగరంలో సుధర్మాసభ మధ్యంలో ఉన్నావని తెలుసుకుని నీ దర్శనం కోసం రవియో, సూర్యుడో, నేరజగర్భుడో లేక బ్రహ్మదేవుడో ఒకడు చారం వచ్చే లోకేశ్వర. ఓ లోకేశ్వర, ఎవరో ఒక ఆయన మొత్తం మీద సూర్యుడై ఉండొచ్చు, లేక చంద్రుడై ఉండొచ్చు, లేక ఇంద్రుడై ఉండొచ్చు, లేక బ్రహ్మయ్య ఉండొచ్చు, లేకపోతే సాక్షాత్తు ఈశ్వరుడై ఉండొచ్చు. ఎవరో ఒక ఆయన మాత్రం మారువేషంలో నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన శరీరము నుంచి సూర్యకాంతి వస్తోంది. ఎవరో ఏమిటో ఆయన గురించి తెలుసుకోవాలని మాకు కోరికగా ఉన్నది. మంచి ఉద్దేశంతో వచ్చాడో చెడ్డ ఉద్దేశంతో వచ్చాడో అంటూ ఉంటే వెంటనే ఆయన చిరునవ్వు నవ్వి, ఆయన మీ మధ్యలో వాడే, ఆయన సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, ఇంకో దేవత కాదు, ఇప్పటిదాకా మీతో తిరిగాడే, నిన్న మొన్నటిదాకా ఆ సత్రాజిత్తే అనగానే వాళ్ళు తెల్లబోయారట. సత్రాజిత్తా, మరి ఆ కాంతి ఏమిటి అన్నారు. సూర్యోపాసన చేశాడు ఆయన. సూర్యభగవానుడు ఇచ్చిన మణి వల్ల ఆయన ఇంత కాంతితో ఉన్నాడు. ఆ మణి ఉన్న చోట సకల శుభాలు ఉంటాయి అని అందరినీ పంపించేసి వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఈలోపు ఏం చేశాడు సత్రాజిత్తు, ఆ మణిని తీసుకెళ్ళి పూజామందిరంలో ప్రవేశపెట్టి దానికి పూజ చేశాడు. ఆ మణి రోజు 8 బారువుల బంగారం ఇస్తుంది కనుక ఎంతో కట్టుదిట్టం చేసేట దాన్ని. కృష్ణ పరమాత్ముడు ఏమి ఎరగనట్టు ఆయన ఇంటికి వెళ్ళి, ఏం సత్రాజిత్, సూర్యభగవానుడు అనుగ్రహించాడంటే అనుగ్రహించాడులే, నువ్వెందుకు వచ్చావన్నట్టుగా చూసేట. అసలు ఏ పరమాత్మని దివ్యానుగ్రహంతో ఆ మణులు పుట్టాయో ఆ మణిని, గోపాల చూడామణిని ఈ శమంతక మణి కంటే తక్కువ అనుకున్నాడు ఆయన అజ్ఞానంలో పడి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఈ మణి నీ దగ్గరుంటే నీకెందుకో గండం వస్తుందని నాకు అనిపిస్తోంది. భగవంతుడు కదా, భగవంతుడికి తెలుస్తుంది. గురువులు ఎప్పుడూ కూడా ఏదైనా చెప్పారంటే అవతలమైన దృష్టిలో పెట్టుకు చెబుతారు, సరదా కోసం చెప్పరు, చెప్పవలసిన అవసరం లేదు. ఆయన జగద్గురుడు, కృష్ణం వందే జగద్గురు అని రోజు మనం చదువుతున్నాం. నారదాదులు కూడా జగద్గురుడు అంటున్నారు. అంతటి జగద్గురుని ఈయన గుర్తించలేకపోయాడు ఆయన కర్మయోగం వల్ల. కానీ ఆయనే ఉన్నాడు, ఈ మణి నీ దగ్గర ఉంటే నీకు ప్రాణాపాయం వస్తుంది, నీకే కాదు నీ కుటుంబానికి కూడా శోకం కలుగుతుంది, కాబట్టి మహారాజు గారు ఉగ్రసేనుడికి ఇవ్వకూడదా అన్నట్ట. అమ్మణి యాదవ విభునకు ఇమ్మని హరియడుగా ఆతడీక ధనేచ్ఛం పొమ్మని పలికెను మేదట ఇమ్మణి ఈకున్న హరికి ఏ మగుననుచు. ఈ మణి యాదవ మహారాజు గారికి, కంస మహారాజు గారి తండ్రి అయిన ఉగ్రసేనుడికి ఇవ్వకూడదా, మనందరికీ ఆయనే రాజు కదా, ఇస్తే నీకు లోకానికి మన నగరానికి శుభం కలుగుతుంది అనగా ఆయన పళ్ళు పెట్టబడి కొరికి 6 నెలలు కష్టపడి ఉపాసనలు చేసి ఉపవాసాలు చేసి పొద్దుట లేచి తెల్లవారుజాము లేవడం అంటే మాటలు అనుకుంటున్నావా, అలారం పెట్టుకుని కూడా అది గయ్యో గయ్యో అంటుంటే నొక్కి ఎంతమంది పడుకోవడం లేదు. అలాంటిది నేను 3 లేచి కష్టపడి ఉపాసన చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆయన అనుగ్రహంతో ఇంత పవిత్రమైనటువంటి మణి తెచ్చుకుంటే ఈ మణి పట్టుకొచ్చి రాజుగారికి ఇవ్వాలా, బోల్డ్ మణులు ఆయనకే ఉన్నాయి, ఇది ఇవ్వను, రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది, ఇదేమనుకుంటున్నావో, నీ కళ్ళతో ఎప్పుడైనా అంత బంగారం చూసావా అన్నాడు కృష్ణుడి. కృష్ణుడి కళ్ళతో అంత బంగారమే చూడలేదట, అసలు బంగారమే వాళ్ళ ఆవిడ. జగన్మాతని వక్షస్థలం మీద పెట్టుకున్న పరమాత్ముడు ఆయన. ఒక్కసారి తిరుపతి వెళితే తెలుస్తుంది ఆయన బంగారం అంటే ఏమిటో, అందరి బండారం బయటపడుతుంది. అయినా చెప్పాను కదా ఇవన్నీ కూడా పూర్వకర్మలు అంటారు, అందువల్ల ఇవ్వను పో అన్నట్ట. ఇక్కడ పోతన గారు కూడా అనువాదంలో ధనేచ్ఛం పొమ్మని పలిగను, డబ్బు పెచ్చకొద్ది పొమ్మన్నట్ట. అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. సర్లే నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నేను ఊరికే అడగాలి కాబట్టి అడిగాను, ఏమనుకోకని వెళ్ళిపోయాట నవ్వుకుంటూ. అతడు ఇమ్మని ఈకున్న మీద ఏమగునను, ఇవ్వకపోతే ఏమవుతుందిలే పో అని పంపించేశాడు. ఆ రోజు నుంచి అనుమానం పట్టుకుంది దీనికి. కొంతమందికి ఇక భయం పట్టుకుందంటే నిద్ర పట్టదు. ఈ కృష్ణుడు శుభమానని నా ఇంటికి వచ్చాడు, మణి వచ్చిన రోజే వచ్చాడు, మణి అడిగాడు, ఇవ్వకపోతే రహస్యంగా పట్టుకుపోతాడేమో, అసలే మహామాయావి అనుకుని రోజు ఏం చేసేవట, పగలేమో పూజామందిరంలో, రాత్రి ఏం చేశాడు, చక్కని ఒక భోషాణం తయారు చేయించి అందులో పెట్టి దానికి 100 తాళాలు వేసి ఆ భోషాణం మీద పరుపు వేసుకుని దాని మీద పడుకోవడం మొదలెట్టాట. ఇంకా నిద్ర పట్టేది కాదు. ఈ డబ్బు మా చెడ్డ బాధ అండి బాబు, లేకపోతే ఉపాధ ఉంటే ఉపాధ అని. సరే మొత్తం మీద దాని మీద పడుకోవడం మొదలెట్టాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఒక రోజున వాళ్ళ తమ్ముడు ప్రసేన చిత్తు, అన్నయ్య వేట కడతాను, నువ్వు పగలంతా ఈ పూజామందిరంలో ఉంచుతున్నప్పుడు రహస్యంగా కృష్ణుడు ఎత్తుకుపోతాడేమో, ఎందుకైనా మంచిది, ఈ మణి నా మెడలో వేసుకెళ్ళాననుకో ఇంక ఎత్తుకుపోడు అని ఆ హారం తీసుకుని మెడలో వేసుకున్నాట. జాగ్రత్త, కృష్ణుడికి కనబడకుండా వెళ్ళు అన్నాడు పాప ఆయన. ఈయన మెడలో వేసుకుని ఈ హారం వేటకి బయలుదేరాడు ప్రసేన చిత్తు. అడరెడ్డి వేడక కంఠమున అమ్మని దాల్చి ప్రసేనుడొక్కన అడవికి ఘోర వన్య మృగయారతినే గగవాణి దాల్చి. ఒక రోజున ప్రసేన చిత్తు సంతోషముతో ఈ మణి తన మెడలో వేసుకుని హాయిగా వేటకి బయలుదేరాడు, గుర్రం ఎక్కి వెళ్ళాడు. తీరా కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద సింహం మీదకు పడింది. సింహాన్ని వీడు కత్తితో కొట్టేలోపు ఆ సింహమే వీడి పంజాతో ఒక్క దెబ్బ కొట్టేసింది, చంపేసి ఈ మెడలో ఉన్న మణి ఏదో మాంసముద్దలా కనపడి ఈడ్చుకుపోవడం మొదలెట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే జాంబవంతుడు అక్కడికి వచ్చాడు. ఆ జాంబవంతుడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒకనొక భయంకరమైన కొండ గుహలో మకాం పెట్టి సుఖంగా ఉంటున్నాడు ఆయన. ఆయన ఇది చూసి, ద్వారకానగరంలో వేటాడితే బాగుండేది, అక్కడున్న అడవిలో ఒకడు వీడు బయటికి రావడమే వాడు కంప ఉంచిందనమాట. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు సౌరాష్ట్రానికి వెడుతున్న మార్గంలో ఉంటుందన్నమాట అది. ఆ కొండలు ఇప్పటికూడా జాంబవంతుడు నివసించిన కొండలు అంటారు. ఆ కొండల దగ్గర కొండ గుహలో ఉంటున్న జాంబవంతుడు వేటకి బయటకు వచ్చాడు. తేనె పొట్లు తింటాట ఆయన ఎక్కువగా, అసలు ఎక్కువగా ఎలుగుబంట్లకి తేనె అంటే బాగా ఇష్టం. మీరు ఎక్కడన్నా చూడండి, తేనె పొట్టులు ఉన్న తోటకు వచ్చి ఎలుగుబంట్లు పటక్కన కొడతాయి, కొట్టగానే ఆ తేనెటీగలు ఎగిరిపోతాయి. తేనెటీగలు ఎలుగుబంటిని కొట్టలేవు. ఎందుకు కొట్టలేవంటే ఒళ్ళంతా బొచ్చే కదండి, ఇంక అందులోకి వెళ్ళి ఏం కొడతాయి అవి. అందుకనే ఆ తేనెటీగలు ఏమీ చేయలేవు కనుక పీకేసి ఆ పెరల్లాగి గడగడగడ తాగేసి ఈగల్ని ఇలా కొట్టి నలిపేసిపోతాయట అవి. తేనె పొట్టు కనపడిందా మాయిదారి ఎలుగుబంటికి వెర్రి అనమాట. అందుకని పాపం జాంబవంతుడు కూడా మహాత్ముడైనా కారణజన్ముడైనా ఈ కోరిక మాత్రం జయించలేక రోజు తేనె పొట్టులు ఎత్తుక్కుంటూ ఉంటాడు. అందులో పుట్ట తేనెని ఉంటుంది, నేల మీద పుట్టల్లో కూడా తేనెలు పడతాయండి, తేనెటీగలు పుట్టల్లో పట్టు పెడతాయి, దానికి పుట్ట తేనె అని పేరు. అది కొంచెం వాసన వస్తుంది కానీ రుచి ఉంటుంది. నేల మీద మట్టి మీద పెడతాయి కదా, చెట్ల కొమ్మల మీద పెట్టినటువంటి తేనె పొట్టులో ఉన్న తేనె కంటే పుట్ట తేనె కొంచెం రుచి ఉంటుంది. ఒక్క విసర వాసన వస్తుంది, ఒక్క వాసన అనమాట, ఆ వాసన భరించాలి. అందుకే ఎక్కువ మంది పుట్ట తేనె తెచ్చాం పుట్ట తేనె తెచ్చాం అంటారు, కానీ పుట్ట తేనె అయితే ఆ వాసన నాకైతే తెలుస్తుంది, నేను ఎలుగుబంటిని కాకపోయినా. మొత్తం మీద ఆయన ఆ పుట్ట తేనె వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ పుట్ట తేనె కోసం వచ్చిన ఆయనకి సింహం ఈ మణిలు అక్కుంటూ వస్తోందిట. వస్తూ ఉండగానే అబ్బో ఏమి మణి, ఈ మణి ఈ సింహానికి ఎందుకని దగ్గరకు వచ్చి ఒక్క పిడిగుద్దుతో చంపేశాడు దాన్ని. అంతటి పరాక్రమవంతుడు ఆయన, ఒక పిడికిలి గుద్దుతో సింహాన్ని చంపి ఈ జాంబవంతుడు దాన్ని తీసుకుపోయి ప్రభాత దిగంతమైన ఆ శమంతాన్ని తన కాంతితో దిక్కులన్నిటినీ వెలిగింపచేస్తున్న శమంతకమణి పట్టుకెళ్ళాడు. ఆ మధ్యన ఆయనకి అడవిలో వేటకు వెడితే ఒక చిన్న కుర్రాడు ఒకడు దొరికాడు. ఆ కుర్రాడిని తీసుకొచ్చి దాదీకి ఇచ్చి పెంచమన్నట. ఆ దాది వాడిని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టింది. ఇంత చేసి ఆ కుర్రాడు 6 నెలల పిల్లాడు. ఆ గుహంతా చీకటిగా ఉంటుందని ఆ చీకట్లో అప్పుడప్పుడు ఈయన మణులు తీసుకొచ్చి పెట్టేవట కాంతి కోసమని. ఆ మణులన్నీ కొంచెం కాంతితో ఉండేవి, రాత్రిపూట మిడుకు మిడుకు అంటూ ఉండేవి. ఎవడో మానవ బాలుడు దొరికాడు, వాడిని పెంచుదాం అనుకున్నాం, కానీ గుహంతా చీకటిగా ఉంది, ఈ చీకట్లో వీడేం బతుకుతాడరా బాబు అనుకుంటున్న సమయంలో ఈయనకి ఈ మణి దొరకడం వల్ల ఈ మణిని ఈ ఉయ్యాల తొట్టికి వేళ్లాడగడితే గుహంతా పట్టపగలవలే ఉంటుంది, అప్పుడు ఈ కుర్రాడు బాగా పెరుగుతాడు అని ఆ ఉయ్యాల తొట్టికి వేళ్లాడగట్టాడు. దాది అది అలా వేళ్లాడగట్టబడినటువంటి మణిని చూస్తూ ఈ పిల్లాడిని పెంచుతున్నది. ఇక ఇక్కడ సత్తరాజెత్తు, నా తమ్ముడు వేటకెళ్ళాడు ఇంకా రాలేదు అని 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, కానీ తమ్ముడు రాలేదు. దాంతో వెనక ముందు చూడకుండా అభాండం వేసేట ఆయన. మణికంఠం బున్నదాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికి మర్యాద లేదంచు దోషణము చేయగ వాణి దోషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నా ఎడలేదు నిందగలిగల్ వారి చుటే రీతియో. మణికంఠంలో ధరించి నా తమ్ముడు వేటాడడానికి వెళ్ళాడు. ఆ మణిని రాగానే కన్ను వేసిన కృష్ణుడు అడిగాడు, నేను ఇవ్వను పొమ్మన్నాను. అందుకే ఈ కృష్ణుడే సమయం చూసుకుని మా వాడు వేటకి వెడితే కూడా వెళ్ళి రహస్యంగా పొంచి ఉండి చంపేసుంటాడు. మణి కోసం ఈ హరి పట్టి వధించాడు. హరికి మర్యాద లేదు అంటూ నోటికొచ్చినట్టు తిట్టట. దొంగ అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, రహస్యంగా వధించాడన్నాడు. ఈ దూషణం చేయగా క్రమక్రమంగా ఇది వ్యాపించి వ్యాపించి శ్రీకృష్ణుడి చెవిలో పడింది. ఆయన తెల్లబోయి ఏమి ఎరగరట సామాన్యుడిలాగా అన్నన్నా నా మీద ఎంత భాండం పడింది, ఈ 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నా మీద కూడా పడ్డారన్నమాట, అయ్యయ్యయ్యయ్యో ఎంత అభాండం వేశాడు వీడు అని ఏ వ్రణమున్ నాయడలేదు, నా దగ్గర ఏ తప్పు లేదు దోషము లేదు అయినా నిందగలిగింది, దీన్ని ఎలా తొలగించుకుందామా అని వెంటనే ఉగ్రసేన మహారాజా ఎంత గొప్పవాడైనా తన మీద అభాండం పడితే ఆ అభాండాన్ని తప్పు అని నిరూపించవలసిన బాధ్యత మహాత్ములకు కూడా ఉన్నది. అందులో మహాత్ములు తప్పక తాము నిర్దోషులమని నిరూపించుకోవాలి. ఒకనొకప్పుడు మహాత్ముడు రామచంద్రుడు సీతనే అడవిలో విడిచిపెట్టాడు ఒక్క దోషణము విని. అటువంటిది నేనిప్పుడు నేను దొంగని కాదని నిరూపించుకోకపోతే ఇది అందరిలో కాకపోయినా కొందరైనా నమ్ముతారు, మూర్ఖులు దీన్ని ఆసరాగా చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను దొంగని కాదని నేను ఒకవేళ ప్రకటన ఇచ్చినా ఈ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డ వార్తని ప్రసారం చేస్తారు, కానీ మంచి వార్తని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చెబితే దాన్ని ప్రసారం చెయ్యరు. కాబట్టి నేను దొంగని కాదని ఆ మణిని తెచ్చి నిరూపించుకునేదాకా నేను ద్వారకలో అడుగు పెట్టను, మీరు అనుజ్ఞ ఇవ్వండి అనగానే రాజుగారు నాయన నాకు ఇష్టం లేదు, నువ్వు మహాత్ముడివి, నీ మీద ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో అంటారనుకో అవన్నీ నువ్వు కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమున్నది అన్నాడు. లేదు ఇప్పుడు మాత్రం నేను వెడతాను, తప్పదు అనుజ్ఞ ఇవ్వండి, మీరు రాజు మహారాజు గారు అనుజ్ఞ లేకుండా వెళ్ళకూడదంటే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళమన్నాడు. అప్పుడు ఆయన కొంతమందిని వెంట పెట్టుకుని ద్వారకానగరం దాటి ఈ ప్రసేనుడు వేటకి ఎట్టు వెళ్ళాడో తెలుసుకుని బయలుదేరట. దాదాపు ఒక 500 మంది ఆత్మీయుల్ని వెంట పెట్టుకెళ్ళాడు. అలా వెళ్ళగా 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 ఓ చోట గుర్రం చచ్చిపడింది. ఓహో గుర్రం పడిందంటే ఎక్కడో ప్రసేనుడు ఉంటాడు అని కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ప్రసేనుడి కళేబరం కొంచెం కొంచెం కుళ్ళిపోతూ కనపడింది. పాపం వీడు చచ్చిపోయాడు అనమాట, వీడిని ఎవరు చంపారని చూస్తే సింహం గుర్తులు కనబడ్డాయి. ఆ సింహం గుర్తులు దాటుకుంటూ పెడితే సింహం యొక్క కళేబరం కనబడింది. అక్కడి నుంచి పెద్ద పెద్ద ఎలుగుబంటి యొక్క అడుగు దాడలు కనబడ్డాయి. అంటే ఎలుగుబంటి మామూలు ఎలుగుబంటి కాదు కాదు, మరి జాంబవంతుడాయే, అందుకని ఆయన అడుగేస్తే ఒక్కొక్క అడుగు ఆ చివరి నుంచి చివరి దాకా ఉంది టేక, అంత పాదం అనమాట, ఎలుగుబంటి పాదం అంటారు. అంత పెద్ద పాదంతో వెళ్ళాడు. ఏదో భయంకరమైన ఎలుగుబంటే అన్నాడు కృష్ణుడు. కృష్ణ ఎందుకైనా మంచిది, ఇంత పెద్ద ఎలుగుబంటిని మనమేం చేయిస్తాం, వెళ్ళిపోదామా అన్నట్ట. కూడా వచ్చిన ఒక పురోహితుడు కొంచెం భయపడి, నీకేం పర్వాలేదులే, మనందరం ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళదాం, ఎలుగుబంటి ఏమిటి వాడిని కన్నవాడైనా సరే ఆ మణి తేవలసింది అని కృష్ణుడు వెళ్ళి వెంట పెట్టుకెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒకనొక చోట మహాభయంకరమైన కొండలు, ఆ కొండలకి పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. అందులో ఒక పెద్ద గుహ దగ్గర ఆ ఎలుగుబంటి కాలి గుర్తులు కనబడ్డాయి. అంటే ఎలుగుబంటి ఈ గుహలోకి వెళ్ళింది, ఇంకెందుకు నేను లోపల కడతాను, మీరు రావద్దు, 28 రోజుల వరకు మీరు ఇక్కడే ఉండండి, 28 రోజులు గడిచినా నేను రాకపోతే అప్పుడు మాత్రం మీరు లోపలికి రాకుండా నన్ను వెతకకుండా ద్వారకానగరానికి పోండి అన్నాడు కృష్ణుడు. అనగానే అలాగే కృష్ణాని బయటే కాసు కూర్చున్నారట. ఈయన లోపలికి వెళ్ళాడు. అలా ఆ కొండ గుహ ఉంది, సొరంగం అనమాట, ఏకంగా త్రిపురాంతకం నుంచి శ్రీశైలం దాకా వెళ్ళే సొరంగం ఒకటి ఉంది, ఎంతో గొప్పది. ఆ సొరంగాన్ని బాగు చేయించండిరా, మీకు పుణ్యం ఉంటుంది, మీరు అందరూ కలిసి తలుచుకుంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల ఏర్పడిన సొరంగం చాలా గొప్పదండి అది. ఆ సొరంగాన్ని దర్శనం చేసుకుని అందులో ప్రయాణం చేస్తే మాత్రం గ్యారంటీగా కాశీలో మరణించే యోగం వస్తుంది, అది కాశీఖండం చెబుతున్నది. కాబట్టి త్రిపురాంతకంలో ఆ గుహని కొన్ని 100,000 మంది మనం జనం తలుచుకుంటే చేయగలం, 100,000 మంది మీరు తలుచుకుని ఉత్తరాలు రాస్తే ఎంతసేపు గౌతమ బుద్ధుడు ఒకడే అనుకుంటారు, ఈ గౌతమ బుద్ధుడు కాదు అసలు బుద్ధుడిని వదిలిపెట్టేశారు, మన శివుణ్ణి వదిలిపెట్టారు, విష్ణువుని విడిచిపెట్టారు, బుద్ధుడిని గౌరవించండి, కాదండి అలా, నేను గౌరవిస్తాను, కానీ అసలు మన సనాతన సంప్రదాయం పోతే ఎలాగా, శ్రీశైలం దాకా త్రిపురాంతకం నుంచి ఒక అపూర్వమైన మార్గం ఆ సొరంగంలో ఉంది, మూసేసు కూర్చున్నాం. అలాగే మనకి శ్రీకాకుళం దగ్గర అక్కడ అలాగే అత్యద్భుతమైన ఆలయం ఉంది అరసవెల్లి దగ్గర, అక్కడ నుంచి ఎక్కడికో కాశీకి సొరంగం ఉన్నది, వీటిని పట్టించుకోం మనం. ఈలోపేమో పాకిస్తాన్ నుంచేమో లోపలికి సొరంగం దగ్గర లోపలికి వస్తారు, వాళ్ళని మాత్రమేమో రాణిస్తున్నాం, మన దేవాలయాలకున్న మార్గాలను పట్టించుకోం. ఎలాగండి ఇలా అయితే, మన ఆర్ష సంప్రదాయాన్ని మనం అందరం కలిసి ఏదో రకంగా చేయాలి, నా ఒక్కడి వల్ల అవ్వదు, కానీ మీరందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మనం చీమల లాంటి వాళ్ళం, తలుచుకుంటే ఇంత బెల్లం ముక్కను మోసుకెళ్ళి హిమాలయ పర్వతాల్లో పెట్టగలం, కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా రేపటి నుంచి ఉత్తరాలు రాయండి, మా గురువుగారు చెప్పారు అని కింద పద్మాకర్ గారి ఆజ్ఞ ప్రకారం అని రాయండి, పర్వాలేదు ఏమన్నా అనుకుంటే నన్ను అనుకుంటారు, మీకు వచ్చే నష్టం లేదు, ఆ సొరంగ మార్గం మాత్రం నేను బతుకుంటుగా తెరిపించండి. ఆ కోరిక మాత్రం నాకు చాలా కాలం నుంచి ఉండిపోయింది, ఎప్పటికప్పుడు ఈశ్వరుడు కళ్ళల్లో కనపడుతున్నాడు, కళలో కనపడతాడు, దాన్ని తెరిపించుంటున్నాడు, ఆయన ఆజ్ఞ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చెబుతున్నాను.
కనీసం గుంటూరు వాళ్ళన్నా ఈ పని చేస్తే ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను, అప్పుడు నేను మీకు గురువుని కాదు, మీరే నాకు గురువులు అవుతారు ఆ పని చేయగలిగితే. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఆ సొరంగ మార్గం ఎంతో దూరం ఉన్నదట. ఆ గుహలో వెళ్ళగా 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 సూర్యుడిలా వెలిగిపోతున్న మణి ఉయ్యాల తొట్టి కనపడింది. అందులో పిల్లాడి దగ్గర కట్టబడి ఉన్నది. ఆ ఉయ్యాల తొట్టి దగ్గర ఉన్న హారము తీయబోతూ ఉండగా దాది కంగారు పడి ఎవడో వచ్చాడు బాబోయ్ అని అరిచింది. ఆ లోపల ఎక్కడో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రాకృత రూపస్వరూపుడైనటువంటి జాంబవంతుడు పరుగు పరుగును వచ్చేసి ఈయన మీదకు దూకాడు. ఏ మహానుభావుడి అనుచరుడిగా తాను పనిచేశాడో ఆయన గుర్తుపట్టలేక ఘోర యుద్ధం చేశాట. స్పష్టాహంకృతులు లసిల్లహరియున్ భల్లూకలోకేశుడు ముష్టాముష్టి అహర్నిశంబుజ యసమ్మోదంబునం బోరుతో పుష్టింబాసి శరీరమంతయుకడు పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికితాభేతాత్ముడై ఇట్లను. మంచి అహంకారంతో జాంబవంతుడు ఆయనతో యుద్ధం చేశాడు. నిజానికి ఆయన ముసలివాడు, ఎప్పటివాడండి. మీకు ఇంత పూర్వం వామన చరిత్రలో చెప్పారు కదా, వామనావతారంలో స్వామి చుట్టూ 3 మార్లు ప్రదక్షిణం చేసి ఆయనకి నమస్కారం చేసిన మహావీరుడు. అయితేనే ఇప్పుడు వార్ధక్యంలోకి వచ్చాడు. అయినా ఏమాత్రం శరీర బలం తగ్గలేదు, పటుత్వం తగ్గలేదు. అందుకే ముష్టాముష్టి యుద్ధం చేశాడు. ముష్టాముష్టి అంటే పిడికిళ్లతో కొట్టుకునే యుద్ధం. ముష్టి ముష్టి కలిస్తే ముష్టాముష్టి అంటే ఇద్దరు పిడికిళ్లతో కొట్టుకున్నారు, బాక్సింగ్ అనమాట. ఆ రోజుల్లో హుమ్ అంటే హుమ్ అని శబ్దం చేసుకుంటూ ఘోర యుద్ధం చేశారు. 28 రోజుల పాటు యుద్ధం చేశారట ఇద్దరు. పలలమునకు పోరెడు డేగల క్రియ, మాంసం కోసం పోరాడే 2 డేగలు కొట్టుకున్నట్టుగా, గొర్రె పొట్టేళ్లు ఢీకొన్నట్టుగా, ఏనుగు ఏనుగు ఢీకొన్నట్టుగా, కొండా కొండా ఢీకొన్నట్టుగా ఈ ఇద్దరు ఘోరంగా ఒకరినొకరు కొట్టుకోగా కొట్టుకోగా శరీరం అంతా పుష్టి తగ్గిపోయి, శ్రమ ఎక్కువైపోయి, చెమట పట్టి పైనుంచి కింద దాకా కన్నీళ్లతో పాటు చెమట నీరు కారింది. తర్వాత శరీరంలో ఎముకలు శిథిలమైపోయాయి, చర్మం లోపలికి పోయింది. మొదట్లో చెమట వచ్చిన తర్వాత నెత్తురు రావడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఏమాత్రం తీసిపోకుండా ఈ జాంబవంతుడు ఆయనతో 28 రోజులు యుద్ధం చేశాక 28వ రోజు శరీరం పిష్టాంగోరు అయ్యిందన్నాడు. పిష్ట అంటే పిండి. అందుకే ఇప్పుడు కూడా పిష్టాదష్టగుణం పయహ అని ఒక శ్లోకం ఉన్నదన్నాడు. పిష్టం అంటే పిండి అనమాట. పిండి ముద్దలు అయిపోతుంది, అలా అయిపోయిందట శరీరం. చితక్కొట్టి పారేసాడండి ఆయన. వాడు మామూలుగా కాదు, ఢీ అంటే ఢీ అంటే ఢీ అంటే ఢీ అని మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పిడిగుద్దులు కొద్దగా కొద్దగా, లోపల ఎముకలు లేవు అసలు ఆయనకి. పాములు అయిపోయింది శరీరం, మెత్తగా పూరీ పిండి అయిపోయింది. ఒక్కొక్కడు కొడతాడండి పూరీ పిండి. పూరీ వేసే ముందు హోటల్ వాళ్ళారు దాబాలను ఉంటాయి, ఆ దాబాల బయట పిండి కొడుతూ ఉంటే చూశాను ఒకసారి నేను. వాడు కొద్ది కొద్ది పటా 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 కొద్ది, వాడైతే కాలుతో కూడా తొక్కాడు. ఆ తొక్కిన తర్వాత పూరీ వేస్తే ఎంతో రుచిగా ఉందని కూరుకు తినేస్తారు మన వాళ్ళు. ఈ విధంగా ఆ పూరీ పిండి కూరినట్టుగా ఈయన శరీరం కొట్టేసరికి పిష్ట అంగ ఉరు శరీరుడై, ఉరు శరీరం అంటే పెద్ద కళేబరం, అంత శరీరం కూడా పిండిలాంటి అవయవాలు అయిపోయి చావుదెబ్బలు తినేసి శరీరం అంతా నీరసించిపోయి కళ్ళు బైర్లు గమ్మి అప్పుడు భయపడిపోయాడు. అప్పుడు ఆయనకు ఆఖరిసారిగా కృష్ణుడు మూతి మీద కొట్టాట్టి ముక్కు దగ్గర, ఆ దెబ్బతో కింద పడిపోయాడు. ఆ ముక్కులోంచి నెత్తురు వచ్చింది. రాగానే అప్పుడు ఆయనకి ఈ ఎదురుకుండా ఉన్న కృష్ణుడి ఆకారంలో రాముడు కనబడ్డాడు. అంటే దెబ్బకి దెయ్యం దిగింది అన్నమాట. అమ్మా అనుకుని వెంటనే ఇక చాలు, ప్రభు పాహి రామ బాణాగ్ని పరపించి వారాశిపై ఎవడు సేతు నిర్మాణంబు చేసినాడు. ప్రభు ఇప్పుడు నాకు అర్థమయ్యింది, చావు దెబ్బలు తిన్నాక నీ రూపం అర్థమయ్యింది. ఆనాడు నువ్వు బాణాన్ని, అగ్నిజ్వాలల వంటి బాణాన్ని, బ్రహ్మాస్త్రాన్ని సముద్రుడి మీద ఎక్కుపెట్టావు. అప్పుడు సముద్రుడు గజగజ వణికిపోయాడు. అప్పుడు నువ్వు జాలిపడి ఆ బాణాన్ని మరో చోట వేసి ఆయన అనుజ్ఞ ప్రకారం సేతు నిర్మాణం చేసి లంకానగరానికి వెళ్ళావు. సేతు నిర్మాణం చేసిన ప్రభువు నీకు నమస్కారం. లంకానగరానికి వెళ్ళి రావణుని దశ శిరస్సులు నరికిన నీకు నమస్కారం. ఏకపత్రీవృతుడు అయి లోకానికి ధర్మ మార్గాన్ని ఉపదేశించిన నీకు నమస్కారం. సమస్త లోకేశ్వరుడివి, ధర్మమే నీ రూపం, శాస్త్రమే నీ ఆకారం, అటువంటి ప్రభువువి. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, రామావతారంలో అందరి దగ్గరికి వచ్చి మీకేం కోరికలున్నాయో కోరుకోమన్నావు. అందరూ ఒక్కొక్క కోరిక కోరారు. నేను తిన్నగా ఉండక, ప్రభు నువ్వు మహాపరాక్రమవంతుడివి, రావణాసురుడే పడగొట్టావు, అటువంటి పరాక్రమవంతుడు అయిన నీతో మల్లయుద్ధం చెయ్యాలుంది అని కోరాను. మల్లయుద్ధం చెయ్యాలని ఉంది అని కోరగానే అప్పుడు నువ్వేమన్నావు, ఇది రామావతారం, కృతజ్ఞతకి పరాకాష్ఠన ఆకారం అంటే ఇంత ఉపకారం చేస్తే కొండంత ఉపకారం చెయ్యాలి. నేను నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు, అటువంటి నిన్ను చావగొట్టి నిన్ను బాధ పెట్టలేను, అందుకే ఈ జన్మలో నీ కోరిక తీర్చను. కానీ నీకు బాగా కోరికగా ఉందిగా నాతో మల్ల యుద్ధం చేయాలని, ఈ కోరిక ద్వాపర యుగంలో కృష్ణావతారంలో తీరుస్తాను, ఇంకా జీవితంలో ఎవరితో కుస్తీ పట్టవు, బస్తీమే సవాలనవు, అప్పుడు నీకు తగిన శాస్తి అవుతుంది అనగానే అప్పుడు పాప నాకు అర్థం కాలేదన్నాడు ఆయన. ఇంత మాట అంటాడేమిటి అని, కుస్తీ పడితే అంతా బాధ కలుగుతుందా అనుకున్నట్ట. ఎప్పుడు ద్వాపరయుగం వస్తుందని ఎదురు చూశాను, ఇప్పుడు ద్వాపరయుగం వచ్చిందని అర్థమైంది. అమ్మా అబ్బా, అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు, నో బోనస్, పుత్తూరెళ్ళి కట్లు కట్టించుకున్న ఇక నా శరీరం బాగుపడేటట్టు లేదు తండ్రి అని పాదాల మీద పడి ఏడ్చాడు పాపం. అప్పుడు ఆయన జాలిపడి, అసలు నిజంగా కృష్ణుడు ఎంత కరుణాస్వరూపుడండి, ఇక్కడ భాగవతంలో రాశారు వ్యాసుల వారు, అంత బాధపడుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి, చెమటతో అసహ్యమైన శరీరంతో ఉన్న జాంబవంతుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు ఇలా తీసి పక్కకు తుడిచి చేత్తో ప్రేమగా నిమిరట్ట, నిమరగానే మొత్తం అలసటంతో పోయిందిటండి ఆయనకి, మళ్ళీ శరీరానికి అపూర్వమైన శక్తి వచ్చిందట. శ్రీకృష్ణుడి హస్త స్పర్శకు నోచుకుంటే ఆయన తన చెయ్యి మన మీద అలా తగిలించాడంటే ఇంక శరీరానికి రోగం ఉంటుందా? భవరోగములను తొలగించు పరమాత్మునికి శారీరక రోగాలు తొలగించడం ఒక లెక్క అన్నారు వ్యాసుల వారు. ఇక్కడ నిజంగా ఆయన కనుక మన మీద అలా చేయబెడితే ఇక మన జీవితంలో తుమ్ములుండవు, దగ్గులుండవు, హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అలా పరమాత్మ మళ్ళీ ఆయన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేయగానే, తండ్రి నీ పాదాలకు నమస్కారం, నాకు కూతురు ఉన్నది జాంబవతి అని, ఆవిడకి బ్రహ్మదేవుడు నిత్య యౌవనవతిగా వరమిచ్చాడు, ఎప్పుడు 16 ఏళ్ల వయస్సుతోటే ఉంటుందిట, ఆమె ఎవరిని పెళ్లి చేసుకొని శ్రీహరిని తప్ప అన్నది. నువ్వు రామావతారంలో 2వ భార్యను స్వీకరించానన్నావు, ఈ అవతారంలో ఇదిగో ఈ నా కూతుర్ని ఇస్తున్నాను, ఈ జాంబవతిని పట్టుకుపో. అవును స్వామి, ఇంత కష్టపడి ఎందుకు వచ్చామని అడిగాట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ మణి మా చేపడెనని తామసులు అనరించు నింద తప్పెడు కొరకై, నీ మందిరమగు బిలమునకే మరుదెంచితిమి భల్లుకేశ్వరా. వింటే ఈ మణి నేను అపహరించానని కొందరు తామసులు తమోగుణ ప్రధానులు నా మీద అభాండం వేశారు. పరమాత్ముడు హృదయాలు అపహరిస్తాడు కానీ ఈ భౌతిక సంపదలు కాదని వాడికి తెలియదు. ఆ తామసులు వేసిన నింద తప్పించుకోవడం కోసం నీ మందిరమైన ఈ దుర్గమమైన గుహాబిలానికి మేము అడుగు పెట్టాం. ఏమంటావు ఈ మణి ఇస్తావా అంటే, అదేమిటి ప్రభు, ఈ లోకమే నీది, ఈ మణి నీదే, నా కుమారీమణిని ఈ మణిని నీ చేతిలో పెడుతున్నాను అనగానే ఇంతలో జాంబవతి వచ్చి, నాన్న పెళ్ళంటే ఏమిటని అడిగింది. అంత అమాయకులు అంటే ఆవిడకి ఏం తెలియదు పాపం, అందుకని పెళ్ళంటే ఏమిటో ఆయన చూపిస్తాడమ్మా, ఆయనతో వెళ్ళి, ఇక మీదట ఆయనే నీకు సర్వస్వం అన్నాడు ఆయన. అలాగా ఈయనెవరు అంది, ఏ మహానుభావుడు నీకు నిరంతరం మోక్షం ఇవ్వాలని కోరుకున్నావో ఆ శ్రీహరి అనగానే, ఓహో శ్రీహరి అంటే ఎలా ఉంటాడా అంటే ఉత్తి అమాయకంగా కొండగుహలో పెరిగింది. మనుషుల సంపర్కం లేదు కదండి, వాళ్ళ నాన్నని తప్ప ఇంక పెద్దగా బయట ఎవరిని అసలు పురుషుల్నే చూడలేదు. ఏదో వాళ్ళ నాన్నగారు హరి గొప్పవాడు హరి గొప్పవాడు అంటే హరి హరి అనుకుంది తప్ప, హరిని పెళ్లి చేసుకుంటాను అనుకుంది తప్ప, నిజం చెప్పాలంటే ఋష్యశృంగుడు ఎలాంటి వాడో ఆవిడ అటువంటిది అనమాట. అటువంటి ఆవిడ్ని శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా చేత్తో తాగ్గానే లక్ష్మీదేవికి ఉన్నటువంటి తెలివితేటలు ఆవిడకు వచ్చేట, అలా ఆవిడ్ని తీసుకున్నాడు, మణిని తీసుకున్నాడు. ఈలోపు బయట 28 రోజులు గడిచిపోయింది కదా, ఇంకా కృష్ణుడు ఏమైపోయాడో, 28 రోజులు దాటితే ఇక్కడ ఉండొద్దన్నాడు, లోపలికి రావద్దన్నాడని ఏడుస్తూ ఈ జనమంతా ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడు అయిపోయాడు అయ్యయ్యో అని ఏడవడం మొదలెట్టారట. అప్పుడు వసుదేవుడు తెల్లబోయి, కృష్ణుడేమిటి లోపలికి వెళ్ళి కనబడకుండా పోవడం ఏమిటి, ఆయనకి ఏ ఆపద రాదు నాకు నమ్మకం, అయినా సరే ఎందుకైనా మంచిది, ఆపద వచ్చినప్పుడు ఎవరమైనా అమ్మని పట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యులు వారు గొప్ప శ్లోకాలు 4 రాశారు, మామూలు శ్లోకాలు కాదు, 4 ఆణిముత్యాలు. ఈ శ్లోకములు మీరు కంఠస్థం చేసుకోవాల్సిన శ్లోకాలు అన్నమాట. అందులో ఒక్క శ్లోకం మీకు చెబుతాను, ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది అప్పుడు ఏమి చెయ్యవలను. ఆయన ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు, ప్రశ్న సమాధానం, మళ్ళీ ప్రశ్న సమాధానం, అలా 4 పాదాలతో రాశారు. ఆ ఛందస్సుకి ఆర్య అని పేరు, అదే తెలుగులో కందంగా మారింది కొంచెం తేడాతో. ఆపది కింకరణీయం, ఆపద యందు కింకరణీయం, ఏమి చేయవలను. ఇప్పుడు ప్రశ్నకి సమాధానంగా 2వసారి ఏమన్నాడు, స్మరణీయం చరణయుగళ అంబాయా, వెంటనే అమ్మవారిని జగదంబని అంబికని దుర్గని పార్వతిని భక్తితో స్మరించండి. ఇదేమిటండి, ఆపద వస్తే ఏం చెయ్యాలంటే అమ్మవారి పాదాలను స్మరించమంటావు, అమ్మవారిని స్మరిస్తే మాకు వచ్చే లాభం ఏమిటని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు. తత్స్మరణం కింకురుతే, అమ్మని స్మరిస్తే, అమ్మ పాదాలని స్మరిస్తే ఆవిడేం చేస్తుంది? వెంటనే కింద ఏమన్నారో తెలుసా, అయ్యో అవి ఏం అద్భుతంగా రాశాయండి. తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీన పిచ కింకరీకురుతే, బ్రహ్మ వంటి దేవతలను సేవకులను చేస్తుందిట. మళ్ళీ మనకు అనుమానం రావాలి కదా, ఆపద వచ్చింది ఏం చెయ్యాలంటాడు ఆయనే, అమ్మ పాదాలని స్మరించంటాడు. స్మరిస్తే ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడు నీకు సేవకుడు అవుతాడు. మేము ఆపదలోంచి బయటపడాలి బాబోయ్ అంటే బ్రహ్మని పట్టుకొచ్చి సేవకుండి చేస్తే మాకేం లాభం అంటావేమో, అందులోనే ఉంది అంతరార్థం. ఇప్పుడు ఇవాళ మనకు ఆపద ఎందుకు వస్తోంది, లేక సుఖం ఎందుకు వస్తోంది? ఒక వ్యక్తికి ఇల్లు ఎలా వస్తోంది, ఇల్లు ఎలా పోతోంది, పెళ్ళి ఎలా అవుతోంది, ఈ భర్త భార్య ఎలా దూరం అవుతున్నారు, వీటన్నిటికీ మూల కారణం బ్రహ్మ రాసిన రాత. బ్రహ్మ ఏం చేస్తాడు మనకి, నుదుటి రాత రాస్తాడు. ఆ రాతని ఎవ్వడం మార్చలేం మనం. లలాట లిఖిత రేఖ పరిమార్చటం నశక్యతే, నుదుట రాయబడిన గీతని మార్చడం మన వల్ల కాదు. ఇప్పుడు అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఏం చేసింది, అంత బ్రహ్మని, ఎవ్వడికీ సేవ చెయ్యని బ్రహ్మని కింకరుణ్ణి చేసిందిట. కింకరుడు అంటే ఏమిటో తెలిసిన, చేతులు కట్టుకుని కింకరోమి ఇది పృచ్ఛతి ఇది కింకరః, ఏం చెయ్యమంటావు ఏం చెయ్యమంటావు అని చేతులు కట్టుకుని ఆజ్ఞాపించమని కోరేవాడిని కింకరుడు అంటారు. వాడు కింకరుడు అంటే అంతేగాని రౌడీలాగా ఇలా నిలబడి గురువుగారు వస్తుంటే వెనక ముందు తోడకుండా వెళ్ళేవాడిని వాడిని కింకరుడు అనరు. మన అదృష్టవశాత్తు నిజంగా శంకరాచార్యులు అది గొప్ప శ్లోకం రాశారు. బ్రహ్మదేవుణ్ణి కూడా అమ్మవారి యొక్క స్మరణ చేయగానే ఆవిడ పట్టుకొచ్చి మన దగ్గర నిలబెట్టి, బ్రహ్మ ఈరోజు నుంచి వీళ్ళకి నువ్వు కింకరుడివి అంటే వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి అంటుందిట. అప్పుడు మనం ఏం చేయొచ్చు, బ్రహ్మ ఈ పూట నాకు ఆపద ఇచ్చావు, ఈ ఆపదలన్నీ తొలగించు అంటే నువ్వు పాతరాత తొలగించి పాతరాతంత తుడిచేయంతే. గోడ మీద రాసినటువంటి శుద్ధముక్క రాతను ఏం చేస్తాం, డస్టర్ పెట్టి తుడిచేస్తాం, అలా తుడిచేయి కొత్త రాత రాయి. ఏమి రాస్తావు, ఈ రోజు నుంచి మాకు కష్టము లేకుండా సుఖం కలిగేటట్టు రాయి అని మనం బ్రహ్మదేవుడు మన కింకరుడు గనక ఆజ్ఞాపించి చేయించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, కొత్త రాత వస్తుంది, కొత్త రాత వస్తే ఈ పాత కష్టాలు పోతాయి. ఒక్క శ్లోకంలో చెప్పాడు ఆయన. అంటే బ్రహ్మ ద్వారా మన బతుకునే మార్చుకునేలా చేస్తుంది అమ్మ. అందుకని ఆపద వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఇంకెవ్వరిని వద్దట అమ్మనే పట్టుకో. అది కృష్ణుడు చేసి చూపించాడు, ద్వారకా నగర వాసులంతా చేశారు. అందుకనే ఇంత ఆలయం ఉన్నా శారదా పరమేశ్వరీ దేవస్థానం అనే టైటిలే పెట్టారు వీళ్ళు. అసలు రహస్యం అది, ఇంకో టైటిల్ పెట్టలా. ఇప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారు, కృష్ణుడు 28 రోజులుగా కొండగుహకి వెళ్ళి రావడం లేదు, ఏమైపోయాడు, ఈ కష్టం నుంచి బయటపడాలి, ఆయన సుఖంగా రావాలనుకుని మొత్తం ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక, అంబిక అనే పేరుతో ఆలయ నిర్మాణం చేశారు వాళ్ళు. అందుకని అంబిక ఆలయానికి వెళ్ళారు. సుస్పష్టంగా వ్యాసుడు ఆ మాటే చెప్పాడు, తెలుగులో కూడా దుర్గాదేవి ఆలయం అనే చెప్పారు, దుర్గాంబిక అంబిక ఇన్ని నామాలతో పిలిచారు. వెంటనే అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆవిడకి రకరకాల పిండి వంటలు పెట్టారు, పులిహార పెట్టారు, దధ్యాన్నం పెట్టారు, కట్టు పొంగలు పెట్టారు, చక్కెర పొంగలు పెట్టారు, అన్ని పానకం పెట్టారు, వడపప్పు పెట్టారు, ఇవన్నీ పెట్టి అమ్మని సహస్రనామంతో అర్చన చేశారు. అమ్మవారికి చాలా ఇష్టం కాళిక అని ఒక గొప్ప నామం అనమాట. అందుకే ఒక ఆవిడని నన్ను పాడమన్నాను, కాళిక కాళిక అని ఒక నామం ఉన్నదనమాట, చాలా బాగా పాడుతుంది, రేపు పొద్దున ఎప్పుడైనా ఒక చేత పాడించుకోండి, నాకు బాగా శిష్యురాలు ఆవిడ. కలిత రుండమాలిక అంబజే అంటే రుండమాలిక, మెడలో కపాలమాల ఉంటుంది ఆ తల్లికి, అలాంటి గీతమును వాళ్ళు పాడారట ఆ రోజున. అలా పాడి పాడగానే వెంటనే అమ్మవారు అక్కడ ఎదురు ఉండా ప్రత్యక్షమై, మీరేం భయపడకండి, బాలామణితో మణితో హేళాగతి వచ్చు వనరు హేక్షణుడను, చండికాదేవి పలికిందిట, మీరేం కంగారు పడక్కర్లా, రేపు ఈ పాటికల్లా బాలామణితోటి మణితోటి కూడా వస్తాడు ఆయన, ఉట్టిమణితో కాదు, కూడా ఒక అమ్మాయిని కూడా తీసుకొస్తాడు, యోగ జాత కూడా ఆయన, నా అనుగ్రహం ఉంటుంది, నేను ఆయన ఒకటే, మా ఇద్దరికీ భేదం లేదు, సుఖంగా వస్తాడు అనగానే వాళ్ళు సంతోషపడిపోయారు, కానుకలు ఇచ్చారు, ప్రసాదం స్వీకరించారు. తెల్ల అరిందో లేదో జాంబవతిని మణిని గుచ్చుకుని వచ్చేసాడు ఆయన. ఆహా అమ్మా అన్నారు. అందువల్ల శంకరాచార్యులు ఈ కథను దృష్టిలో పెట్టుకునే మన్ను కూడా కృష్ణుడి కోసం వాళ్లే పూజించారు, మీరు పూజించకపోతే ఎలాగా అన్నారు. ఈ రోజు నుంచి ఎప్పుడన్నా జీవితంలో ఇంత బాధ అనిపిస్తే వెంటనే అమ్మవారి పాదాలను ఆశ్రయించండి, జపించండి, వెంటనే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు జాంబవతితో మణితో రాగానే అందరూ ఆనందపడిపోయారు. జరిగిన కథంతా సత్రాజిత్తుని సభలోకి పిలిపించి మరీ చెప్పి, ఇదిగో సత్రాజిత్ అనవసరంగా అభాండం వేశావు మణి అన్నట్ట. ఆయన మణిని సిగ్గుపడుతూ ఇంటికి పట్టుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆయన బెంగ పెట్టుకున్నాడు, ఎంత పొరపాటు చేశాను. మహాత్ముడైన హరి శ్రీ మహావిష్ణు అని అందరూ చెబుతున్నారు, నారదుడు కూడా చెప్పాడు, అయినా తాత్కాలికమైన అజ్ఞానంలో పడ్డాను. ఇప్పుడు ఆయన శ్రీహరి అని జాంబవంతుని కథ ద్వారా తెలుస్తున్నది. అయ్యయ్యయ్యో, ఒక మహాత్ముడికి అపచారం చేసి ఆయన మీద దొంగతనం కూడా అంటగట్టి ఈ మణిని ఇంటికి పట్టుకెళ్ళి నేనేం సుఖపడతాను, ఏం చేస్తే ఆ శ్రీకృష్ణుడి యొక్క అపచారానికి ఉపచారం అవుతుంది అనుకున్నట్ట. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఈ మణిని సత్యభామామణి నా కూతుర్ని ఇద్దరిని ఇచ్చేశానంటే అమ్మాయి ఆయన అల్లుడైపోతాడు, నా జాతకం బాగుపడుతుంది, భగవంతుని మీద అభాండం వేసిన పాపం పోతుంది అనుకుని వెంటనే ఏం చేశాడు, కృష్ణ నన్ను క్షమించు, నాకెందుకు ఈ మణి, ఆనాడేదో అజ్ఞానంలో పడ్డాను, ఇప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్నాయి, జ్ఞానోదయం అయ్యింది, తప్పులు చేయడం అందరి యొక్క లక్షణం, కాబట్టి నా కూతుర్ని నీకు ఇస్తాను. ఇదిగో నీకు రెండో భార్య ఎలాగో జాంబవతి ఉండనే ఉన్నది, మూడవ భార్యగా ఈ సత్యభామని ఇస్తున్నాను అనగానే ఆయన శుభముహూర్తంలో జాంబవతి రెండో భార్య గుర్తుపెట్టుకోడు, సత్యభామ కాదు, ఇప్పుడు మూడవ భార్యగా సత్యభామామణిని స్వీకరించాడు. కట్నంగా ఇదిగో ఈ మణిని చేతిలో పెట్టానన్నట్ట. ఆయన ఉన్నాడు తెలుసా, ఏదో ఆ రోజు నీ బుద్ధి పరీక్షించడానికి మణి అడిగాను కానీ నాకెందుకు మణి అన్నాడు ఆయన. మణి ఇచ్చినాడు వాసరమణి నీకును, మాకు కలవు మణులు కుమారీ మణి చాలు నటంతును, మణి మరలను తిరిగి ఇచ్చే మణి దినమణి అంటే సూర్యుడు ఇచ్చాడు నీకు, మాకు బాగా మణులు ఉన్నాయి, నాకు ఈ మణి అక్కర్లా, కుమారీ మణి చాలును, నువ్వు ఇచ్చిన ఈ సత్యభామమణి చాలు, ఈవిడొక్కతి చాలు నా బతుక్కి, ఇంకా వేరే మణి అక్కర్ల. ఆయన అండంలో ఏమంటాడో తెలియదండి, ఆయన శ్రీకృష్ణుడి యొక్క మాటల్లో మాది పొగడుతుందో తెగడుతుందో తెలియదు, అదే మహాత్ముల గొప్పతనం. నా మొత్తం యావత్ జీవితానికి ఈ మణి చాలు, ఆవిడ్ని భరిస్తాను, ఈ మణిని నేను భరించలేను, నువ్వే భరించు అని తిరిగి మామగారికి ఇచ్చేసేట. ఆయన పట్టుకెళ్ళాడు. ఇది మూడవ వివాహం. ఇది జరిగిన కొద్ది రోజులకే పాండవులు పాపం లక్క ఇంట్లో కాలిపోయారని తెలుసుకుని ఆ విషయం ఏమిటో ఓదార్చాలని శ్రీకృష్ణుడు బలరాముడిని వెంట పెట్టుకుని సాత్యకిని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థాన్ని, అప్పటికింకా ఇంద్రప్రస్థం లేదు, హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దుర్యోధనాదుల్ని ఓదార్చి పాపం కుంతి మా మేనత్త వాళ్ళంతా వెళ్ళిపోయారా అని అన్నగారికి సైగ చేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, హాయిగా సుఖంగా ఏకచక్రపురం చేరారు, కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొస్తారు, ఊరికే వెళ్ళని ఓదార్చాలి కాబట్టి ఓదార్స్తున్నాం, బతుకున్న విషయం తెలిస్తే ఈ దుర్యోధనుడు ఏడుస్తాడు, కాలమే వారికి ఆ విషయం చెబుతుందని చెప్పాట. అంటే అందరినీ ఎలా ఓదార్చాలో ఓదార్చాడు, అన్నగారికి విషయం చెప్పాడు, విదురుడికి భీష్ముడికి తర్వాత అన్నగారికి వీళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అక్కడ కొద్ది రోజులు హస్తినాపురంలో ఉండిపోయాడు ఆయన, విదురుడి యొక్క ఆతిథ్యంలో ఉండిపోయాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, భాగవతం మనకు గొప్ప సందేశం ఇచ్చింది, నీ జీవితంలో భగవంతుడి లాంటి వ్యక్తుల మీద, సద్గురువుల మీద, మహాత్ముల మీద ఒక్కసారి కూడా అభాండం వెయ్యకు. ఆ అభాండం వేసిన వాడు మాత్రం ఎన్ని రకాలైన మార్పులకి గురైన తర్వాత వాణ్ణి పాత పాపం వెంటాడుతుంది, నాశనం చేస్తుంది. ఇవాళ మీకు ఏదో కోపం వచ్చిందని నన్ను నాలాంటి వాడిని తిట్టారనుకోండి, లేదా మహాత్ముని ఏ కాకినాడలోనో పురాణం చెబుతున్న కోటేశ్వరరావు గారు లాంటి తోటి అటువంటి మహాత్ముల్ని నోటుకు వచ్చినట్టు తిట్టారనుకోండి, ఆ పాపం ఏదో ఒకనాడు మనల్ని కట్టి కొడుపుతుంది. ఇవాళ నోరుంది కదా అని పౌరాణికుల్ని పుణ్యాత్ముల్ని తిట్టకూడదు. మనకి నచ్చకపోతే నచ్చని విషయం చెప్పండి, అంతేగా నోటుకు వచ్చినట్టు తిట్టడం ఎందుకు, ధ్వజం ఎత్తడం ఎందుకు, గొడవ చేయటం ఎందుకు, చెప్పులతో కొట్టడం ఎందుకు, నేను ఇలాగ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, నాకేం భయం లేదు, ధర్మం కోసం చెప్పవలసి వచ్చింది కాబట్టి చెబుతున్నాను, నాకు ఏ వ్యక్తి మీద పక్షపాతము లేదు, అలాగని ఎవరి మీద రాగము లేదు, ద్వేషము లేదు. కానీ జ్ఞానులు పౌరాణికులు అందరం ఒక మార్గంలో నడుస్తున్న వాళ్ళం, ఒకళ్ళొకళ్ళు తిట్టకూడదు. మాట వరసకి కూడా మీరు ఎప్పుడో చూసారో లేదు, అర్చకులకి వినయంగానే నేను నమస్కరిస్తాను, వాళ్ళ చేత చెటకోపం పెట్టించుకుంటున్నాను, తీర్థం పుచ్చుకుంటున్నాను, వాళ్ళంతా దేవుళ్ళు లాంటి వాళ్ళని వాళ్ళని గౌరవించాలి, అలాగే ఇతరులు పురాణం చెప్పే వాళ్ళని మనం కూడా గౌరవించాలి. మనం వాళ్ళని గౌరవిస్తే మీరు వాళ్ళని గౌరవిస్తారు. నేను తక్కిన పౌరాణికులు తిడితే మీరేమనుకుంటారు, ఓహో వీరికి తిట్టడం అలవాటు కావాలనుకుంటారు. ధర్మం మీద విరక్తి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దైవం మీద, దేవతా మార్గంలో నడుచుకుని పురాణములు చెప్పే మహాత్ముల మీద మాట వరసకు కూడా అభాండం వేయకూడదట. ఇప్పుడు గురువుగారు ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుడు దేవుడు అండం, బయటికి వెళ్ళి వాడు దొంగవండి, వాడికి వచ్చండి, వాడు చవటండి, వాడు పాపాత్ముడు అండి అని తిడితే ఈ పాపం ఎక్కడికి పోతుందండి. నేను చాలామందిని చూశాను, తెలుసో తెలియకో మహాత్ముల మీద అభాండం వేసిన వాళ్ళు ఆ పాపాన్ని దుర్మరణ రూపంలో అనుభవిస్తారు. ఒక ఆవిడ తెలియక ఒకసారి గురువుగారిని ఒక మాట అంది, కొద్ది రోజులకే భర్త పోయాడు, తెలుసిన మీకు ఇలా జరిగింది. మహాపాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు, ఎందుకు దూరం అవుతారు వీళ్ళంతా, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే తెలియక గురువుల మీద వేసిన అభాండమే. ఆ అభాండం అంత పాపం మరొకటి లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను, ఇప్పుడు భాగవతం చెప్పిన మాట వినండి. సత్రాజిత్తు సాక్షాత్తు కృష్ణుడిని దొంగ అన్నాడు. తర్వాత కృష్ణుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి మణిని కూడా ఇవ్వబోయాడు. ఇన్ని చేసిన భగవంతుణ్ణి తిట్టిన పాపం పోలేదు. కృష్ణుడి హస్తినాపురానికి వెళ్ళగానే అక్రూరుడు శతధన్వుడు అనేటటువంటి వాళ్ళు మంచి స్నేహితులు ముగ్గురున్నారు. మొత్తం ద్వారకానగరంలో బాగా స్నేహితులు. ఒకడు అక్రూరుడు, మరొకడు యాదవుల యొక్క సేనాధిపతి కృతవర్మ. ఈ కృతవర్మకి శతధన్వుడు అనేవాడు స్నేహితుడు. ఈ శతధన్వుడు అనేటటువంటి వాడు యాదవులలో కొంచెం నీచ జాతికి చెందినవాడు. ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడ కూడా పనికిమాల వాళ్ళు ఉంటారు, అందరూ మంచివాళ్ళు ఎదుగుంటారు. గుంటూరులో అందరూ ఇలాంటి మంచివాళ్ళే ఉంటారండి, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు తప్పదు. అలాగే ఈ నగరంలో కూడా శతధన్వుడు అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడు కొంచెం కాముకుడు. వాడికి చిన్నప్పటి నుంచి కూడా సత్యభామ అంటే చాలా ఇష్టం. పైగా వాడు సత్రాజిత్తుకి స్వయాన మేనల్లుడు, సత్రాజిత్తు చెల్లెలు కొడుకువాడు. చిన్నప్పుడు మాట వరసకి సత్రాజిత్ అన్నట్ట, ఒరే మేనలుడా నాకు అల్లుడు అవుతావురా, సత్యభామ నీకిచ్చి పెళ్లి చేస్తానరా అన్నట్ట. ఇప్పుడు ఏమైంది, మధ్యలో కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. కృష్ణుడు అలా వెళ్ళగానే అక్రూరుడు కృతవర్మ ఒక రోజున శతధన్వుడు ఇంటికి వచ్చారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటో తెలిసిన, సత్సాంగత్యం చెయ్యాలి. నీచులతో సాంగత్యం చేస్తే మంచివాళ్లలో కూడా బుద్ధి మార్పు వస్తుందండు అని. నిజానికి అక్రూరుడు ఎంత భక్తుడు. కృష్ణుడు విశ్వరూపం చూశాడు. కృతవర్మ యాదవుల సేనాధిపతి, కృష్ణుడంటే ఎంతో భక్తి కలిగిన వాడే. కానీ ఇద్దరు ఒక దుర్మార్గుడితో స్నేహం చేశారు తాత్కాలికంగా. దాంతో శతధన్వుడిని చూడగానే వాళ్ళకు కూడా కృష్ణుడి మీద అభాండం వేయబుద్దేసిందిట. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నంత వరకు మంచి మాటలు మాట్లాడతారు, ఇదే బయటికి వెళ్ళామా మళ్ళీ అక్కడ ఎవరన్నా దుర్మార్గుడితో కలిసామా, ఆ పురాణాలన్నీ ఉత్తి కథలు స్టోరీస్ అనుకుంటారట పిచ్చాళ్ళు. ఇందులో దేవుడు లేడు అనిపిస్తుందిట. ఎందుకని, ఈ సాంగత్యంలో ఉన్నది. ఎంత గొప్పవాడైనా సజ్జనులతో స్నేహం చేస్తే వాడు రాణిస్తాడు, నీచులతో స్నేహం చేస్తే మంచివాడు కూడా పాడైపోతాడు. దానికి ఉదాహరణే మనం చూస్తున్నాం కదా, పంది దగ్గరికి వెడితే బురద తొల్లుతుంది, అదే ఆవు దగ్గరికి వెడితే చక్కగా తన నోట్లో ఉన్న నొరగో లేకపోతే తన పవిత్రమైన మూత్రమో వేస్తుంది. ఆవు దగ్గరికి వెడితే జ్ఞానం వస్తుంది, పంది దగ్గరికి వెడితే ఉన్న జ్ఞానం పోతుంది. దేనికి తగినటువంటి బుద్ధి అది ఇస్తుంది కనుక. కాబట్టి వీళ్ళకి తెలియకుండానే అక్రూరుడు కృతవర్మ శతధన్వుడితో అన్నారట సాంగత్య ప్రభావంతో, నాయన శతధన్వా చూసావా మీ మేనమామ సత్రాజిత్ ఎంత పొరపాటు చేశాడో, పుట్టి పుట్టగానే సత్యభామ నీ పెళ్ళామన్నాడా, నీ ఐదో ఏట సత్యభామ పుట్టింది, అప్పుడే మేనల్లుడా అల్లుడు అయిపోతావన్నాడా, నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నట్టే కదా, మాట ఇచ్చి మధ్యలో కృష్ణుడికి ఇస్తాడా సత్యభామని ఎంత పొరపాటు చేశాడు. ఫోన్లే కానీ ఓ పని చెయ్యి, మణి భామామణి పోయినా శమంతకమణి ఉందిగా అది పుచ్చుకో అన్నారట. వీడు ఈ బాగా మాటల్లో పడిపోయాడు. అసలే వాడు దుర్మార్గుడు. దానికి తోడు వీళ్ళు, నీకు అన్యాయం జరిగింది, సత్యభామామణి దూరం అయ్యింది, మణి పుచ్చుకో అనగానే రాత్రికి రాత్రి పళ్ళు పటపట కొరికి మామగారు మణి అడిగితే ఇవ్వడనుకుని అంతకంతకీ కోపం తెంచుకుని మూర్ఖుడైపోయి పశు అయిపోయి కత్తోటి తీసుకుని నిద్రపోతున్న మేనమామ తలని బర్రు నరికేసి చంపి అవతలబారేసి ఆ భోషాణం మీద పడుకుంటాడుగా, ఆ భోషాణం మీద ఉన్న శవానికి ఎందుకు దోసి భోషాణంలో ఉన్న మడి తీసుకుని బయలుదేరిపోయాడు. చూసారా, ఇదన్నమాట దుస్సాంగత్యం. చంపేసి పోయాడు మడి పుచ్చుకుని. ఆ సమయంలో సత్యభామ ద్వారకానగరంలోనే తండ్రిళ్ళు కనుక భర్త లేనప్పుడల్లా తండ్రి దగ్గరికి పోయేది ఆవిడ, అందుకని వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉన్నది. ఈ దుర్మార్గుడు వచ్చి నరికేస్తూ ఉంటే అమ్మ అమ్మ అని అరిచేట, ఆవిడ పరిగెత్తుకొచ్చేలోపే శవాన్ని కింద పారేసి పోయాడు వాడు. తలో చోట మొండి ఓ చోట పడిపోయింది. అప్పుడు ఆవిడ ఏడ్చింది, నాన్న ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంతో ప్రేమతో పెంచుకున్నావు నన్ను, అటువంటిది ఈ దుర్మార్గుడు నేను కటికి వాడిని చంపినట్టుగా చంపేశాడా అని పళ్ళు పటపట కొరికి ఏడ్చింది. కాస్త ధైర్యం చిక్కబట్టుకుంది, కొంగు బొడ్లో ముడేసింది. మా నాన్న శవాన్ని తగలబెట్టనివ్వను, మా ఆయన రావాలి, ఆ శతధనువుడు చావాలి, చచ్చాకే మా నాన్నగారికి దహనం అని ఏం చేసింది, ఒక తైల ద్రోణిలో పెట్టించింది శవాన్ని. ఈ తల మొండెని దగ్గరికి పెట్టి జాగ్రత్తగా ఒక వెట్టివాడి చేత కుట్టించేసి తలని జాగ్రత్తగా తలకి మళ్ళీ మొండానికి, తర్వాత తైల ద్రోణి అంటే నూనె ఉన్నటువంటి మందసం, ఆ నూనెలో పెడితే ఆ తైలంలో శవం ఎన్నాళ్ళకి నాశనం కాదు. దశరథుణ్ణి అలాగే పెట్టారు భరతుడు వచ్చేదాకా, అలాగే శవాన్ని ఆ నూనె బాక్సులో పెట్టించి ఆ రోజులో అది ఫ్రిడ్జ్ అనుకోండి, ఈ ఫ్రిడ్జ్లో పెడితే కంపు వస్తుందండో అవి, కానీ తైల ద్రోణిలో పెడితే శవం అలా నిద్రపోతున్నట్టే ఉంటుందిట. అటువంటి మంచి మంచి ఔషధులతో కూడిన తైలాలు ఉన్నాయి మన దగ్గర. ఆయుర్వేదంలో ఇప్పటికి కూడా కొన్ని తైలములో శవాన్ని పెడితే కొన్ని లక్షల ఏళ్ళైనా శవం శవం కిందే ఉంటుంది. ఆ విధమైనవే మమ్మీలు అంటే ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి కదా ఈజిప్ట్లో, వాటిల్లో శవాలు ఇప్పటికి కూడా చెక్కు తెదరకుండా అలా ఉంటున్నాయి తెలిసిన మీకు. ఎందుకుంటున్నాయంటే ఆ తైలం రాయడం వల్ల. ఇప్పుడు ఆ శవాన్ని పడుకోబెట్టి రథం సొంతంగా తోలుకుంటూ ఆవిడ పరమ సాహసికురాలండి. లేకపోతే ఒక రథ సారథిని కూడా తీసుకెళ్లకుండా తండ్రి ఎక్కడ పడుంటే ఏడవడమ్మా అని రథం తోలుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయిందిట. వెళ్ళి స్వామి అని కాళ్ళ మీద పడింది. ఇదేమిటి ఇలా వచ్చావు ఏడుపు మొహంతో అంటే జరిగింది చెప్పింది. వెంటనే బలరామ కృష్ణులు ఇద్దరు మహావేగంగా ఆవిడ వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి వచ్చేశారు. అప్పుడే అన్నట్ట మహాత్ముడు బలరాముడు, అమ్మా బాధపడకు, నీ తండ్రి సద్గతులకు వెళ్ళేలాగా నేను ఏర్పాటు చేయిస్తాను, కృష్ణుడు దహన సంస్కారం చేస్తాడు, ఎందుకంటే కూతుళ్ళు తప్ప మీ నాన్నగారికి కొడుకులు లేరు, కూతుళ్ళు లేనప్పుడు అల్లుడు దహన సంస్కారం చేయాలి. అల్లుళ్ళు దహన సంస్కారం చేసి అల్లుడు ఎటువంటి అల్లుడు, తన చేతి స్పర్శతో ఎవరికైనా వైకుంఠం ఇచ్చే మహాత్ముడు, కాబట్టి మీ నాన్నగారు సద్గతులు గడతాడు. కానీ కృష్ణుడిని దొంగ అని ఒక చిన్న అభాండం వేసిన పాపానికి దుర్మరణం పాలైపోయాడు. దుర్మరణం పాలైన వాడికి నరకం వస్తుంది, నరకం రాకుండా హరి చూసుకుంటాడు అని ఓదార్చాట. నగరానికి రాగానే తైలద్రోణిలో ఉన్నటువంటి ఆ మామగారిని చూసి ఇప్పుడు దహనం చేద్దామని అడిగాడు కృష్ణుడు. నేను మీకు ముందే చెప్పాను, శతధనుడు చావాలి, వాడు చస్తేనే మా నాన్నకి దహన సంస్కారం అదిట. అప్పటిదాకా మా నాన్న నరకంలో ఉన్నా పర్వాలేదు, వాడు మాత్రం నరకానికి పోవాలి అనగానే ఈయన వెంటనే శతధనుడి వధకి అన్నదమ్ములు ఇద్దరు బయలుదేరారట. బలరామకృష్ణులిద్దరు రథం తోలుకుంటూ బయలుదేరుతూ ఉంటే శతధనుడు వణిగిపోయాడు. తాత్కాలిక ఉద్రేకంలో పళ్ళు పటపట కొరికి తిక్కతో చంపేశాడు. కానీ ఆ తర్వాత కృష్ణుడితో విరోధం లేసరికి వణిగిపోయి ముందు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. కృతవర్మ, నీకు పుణ్యం ఉంటుంది, మన సైన్యం అంతా నీ దగ్గరే ఉంటుందిగా, యాదవులకి సేనాధిపతి నువ్వే కదా, అందుకని యాదవ సైన్యాన్ని వెంట పెట్టుకురా, మన ఇద్దరం వెళ్ళి కృష్ణుడితో యుద్ధం చేద్దామంటే వాడికి మతిపోయింది. నీకేమన్నా వెర్రా ఏమిటి, నేను కృష్ణుడితో యుద్ధానికి నీకు సాయం కావాలా, ఏదో మణిపుచ్చుకోరా అంటే కటికవాణ్ణి చంపినట్టుగా మేనమామను చంపేస్తావా మూర్ఖుడా, నీతో స్నేహం చేస్తే నాకే ముప్పు తెచ్చిపెట్టేటట్టున్నావే, నేను చెప్పిన దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు, నీకేం తెలుసు కృష్ణుడంటే, కృష్ణుడి చేతిలో 17 మార్లు తుక్కు తుక్కై పారిపోయాడు జరాసంధుడంటే, ఆయన మహాత్ముడు లోకేశ్వరుడు, కంసుణ్ణి ఒక్క దెబ్బకి ఈడ్చి కింద పారేసిన వాడు, ఆయనకి నేను సేనాధిపతిగా పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను, ఏం కర్మ వచ్చిందో కానీ అనవసరంగా ఆ రోజు నిన్ను ఎక్కేశాను, నీ స్నేహం వల్లే నాకు ఆ దుర్బుద్ధి పుట్టినట్టుంది, నేను ఆయనకి దండం పెడతాను తప్ప ఆయన ఆయనతో యుద్ధం ఏమిటి, నీకు నాకు ఓ దండం, ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం కాదు, కావాలంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాను, నీకు నాకు సంబంధం లేదని పో అన్నట్ట. దుర్మార్గుడా ఆ రోజు వచ్చి నీకు పిల్లనిస్తానన్నాడుగా, వెళ్ళి అడగపోయావా, మణి తీసుకో అని నన్నేమో రెచ్చగొట్టారా, ఇప్పుడు కష్టం వస్తేనేమో చీపు అంటారా అనగానే కష్టం ఏమిట్రా, మేమేమన్నా చంపమన్నామా, కృష్ణుడితో విరోధం తెచ్చుకోమన్నామా, నువ్వు మాత్రం ఒక్క క్షణం గడప దగ్గర ఉండొద్దు, ఈ విషయం కృష్ణుడికి తెలిస్తే నాకు ప్రమాదం, పొమ్మన్నట్ట. నీకు నాకు దండం, నీలాంటి స్నేహితుడికి దండం అని అక్కడి నుంచి బయలుదేరి అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరా, మీ సైన్యంతో నాకు సాయం వస్తావంటే ఆయన బుర్ర బాదుకుని పరమాత్మతో యుద్ధమా, నదీ తీరంలో ఉన్నప్పుడు, నది అడుగునున్నప్పుడు, ఆకాశంలో ఉన్నప్పుడు, నేల మీద ఉన్నప్పుడు, ఎక్కడున్నా నాకు ఆ కృష్ణుడే కనపడతాడు, ఆ మహాత్ముడు అనేక అవతారములెత్తి ఎప్పటికప్పుడు లోకాలు ధరిస్తున్న సర్వలోకేశ్వరుడు, వాసుదేవుడు, పరంధాముడు, పురుషోత్తముడు, మేము ఆయన పాదాలకి నమస్కరించి బతుకుతున్నవాళ్ళం, ఆయనతో తగాదా ఏమిటి, ఇంకా నాకు నీకు సంబంధం లేదన్నట్టు అక్రూరుడు కూడా. మీ ఇద్దరు నా ఇంటికి వచ్చి పాత సంబంధాన్ని రెచ్చగొట్టి నా చేతి ఈ పాపం చేయించారు, ఇప్పుడేమో కష్టం వస్తే తప్పుకుంటారా, ఇదిగో ఈ మణి వల్ల ఎంత కష్టం వచ్చింది, ఈ మణి నాకెందుకు, నీ మొహం ఉంచుకొని విసిరి కొట్టి పారిపోయేటవాడు, ఇంకిక్కడ ఉండకూడదు అనుకున్నాడు. అప్పటికి కూడా వాడు అజ్ఞానం నుంచి బయటపడలా, కృష్ణుడి పాదాల మీద పడితే బతికేవాడు, కానీ అలా పడకుండా ఒక గుర్రం ఎక్కి ఈ మణిని అక్రూరుడు మొహం మీద కొట్టి పారిపోయాడు. అక్రూరుడు చలపో ఈ మణి నాకే ఎందుకురా అన్నట్ట. అప్పటికి ఆయన పారిపోగానే ఈ మణిని జాగ్రత్తగా ఈ నడుము చుట్టూ ఉన్న వస్త్రంలో బిగించి కట్టుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, శతధనుడు గుర్రం ఎక్కి పారిపోతున్నాడనే విషయం తెలిసింది కృష్ణుడికి. సారథి దారుక, నేను బలరాముడు రథం ఎక్కుతాం, రథం తీసుకురా అంటే సారథి దారుకుడు